ಅವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರ್ಯಮದರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಎಂತೋ ಕಷ್ಟಪಡಿ ಅನೇಕ ಪ್ರಾಂತಾಲ ನುಂಚಿ ದಿವ್ಯಕ್ಷೇತ್ರಮైన ಪುಷ್ಕರ ಕ್ಷೇತ್ರಾನికి ವೆನ್ చేసిన ಭಕ್ತರಂದರಿಗೆ ಕೂಡ ಅನೇಕ ಮಂಗಳಾಶಾಸನಗಳನ್ನು ಅಂದಜೇಸ್ತಾ. ఇప్పుడు మనమందరం కొలువై ఉన్నాం. ప్రవచనాలు అర్చనలు యాగాలు ప్రారంభించుకుంటున్న క్షేత్రమునకు పుష్కర క్షేత్రమని పేరు. భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద ప్రత్యేకంగా 12 అరణ్యాలను ఏర్పాటు చేశాడు. వీటికి ద్వాదశారణ్యములు అని పేరు. భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఈ భూమండలంలో మానవులు తరించడం కోసం 12 అరణ్యాలని ఏర్పాటు చేశాడు. ఈ 12 అరణ్యాలని ద్వాదశారణ్యములు అని సంస్కృతంలో అంటాం, 12 అడవులని తెలుగులో అంటున్నాం. వీటిల్లో ఇది పుష్కరారణ్యం. పుష్కరారణ్యము, ఉత్పలారణ్యము, దండకారణ్యము, ధర్మారణ్యము, శ్వేతారణ్యము, హిమవదరణ్యము, నైమిషారణ్యము, దివ్యారణ్యము, భృగ్వరణ్యము, ఇవి బాగా ప్రసిద్ధికెక్కినవి. వీటిల్లో ఇప్పుడు మనం ఉన్న ప్రాంతాన్ని పుష్కర అరణ్యము అంటారు. పుష్కరం అనే శబ్దానికి తామర పువ్వు అని ఒక అర్థం, పుష్కరం అంటే మరొక అర్థం సృష్టి అని కూడా. సృష్టి ఎవరితో ప్రారంభమయ్యిందో ఆ ప్రాంతాన్ని లేక ఆ శక్తిని కూడా సంస్కృతంలో పుష్కరము అని అంటారు. ఇంతకీ సృష్టి ఎవరితో ఆరంభమయ్యింది, ఫలానా వ్యక్తిని ఎవరని చెప్పలేము. కొందరు పరబ్రహ్మ అన్నారు, కొందరు బ్రహ్మ అన్నారు, కొందరు విష్ణు అన్నారు, కొందరు శివుడు అన్నారు, కొందరు అమ్మవారు అన్నారు. ఇలా ఒక్కొక్కరు వారికి తోచిన నామములు పెట్టుకున్నారు. కానీ నిజమునకు సృష్టి ఆరంభమునకు మూల కారణమైన పదార్థాన్ని అవ్యక్త బ్రహ్మము అంటారు. వ్యక్తము అంటే కనిపించుట. నన్ను చూడగానే మీ అందరికీ ఫలానా వ్యక్తి అని తెలుస్తుంది కదా. ఒక తల, ఆ తలకి రెండు కళ్ళు, ముక్కు రంధ్రాలు, శిరస్సుకి పైన కాస్త కొస్త జుట్టు, మాట్లాడడానికి నాలుక, ఈ ఆకారం కనపడితే దీన్ని వ్యక్తము అంటాం. ఎవరికీ కనపడకుండా ఉండే ఆకారాన్ని అవ్యక్తము అంటాం. శబ్దం ఉన్నది, ఈ శబ్దం వినబడుతోంది కానీ కనపడదు, కానీ దీంట్లో కూడా కొంత వ్యక్తం ఉన్నదట. అందుకే దీన్ని వ్యక్త శబ్దం అన్నారు. అవ్యక్త శబ్దం అంటే ఏమిటి, ఒక్కొక్కడు కళ్ళు మూసుకుంటాడు, లోపల ఏదో తెలియని ఒక మధురధ్వని వినబడుతుంది. ఆ మధురధ్వని ఏమిటి ఎప్పటికీ ఎవరికి తెలియదు. ఒక్కొక్కడు కళ్ళు మూసుకుంటే అనుభూతులు కలుగుతాయి. ఈ అనుభూతుల వెనకాతలో ఉన్న దేవత ఎవరో తెలియదు. రూపం, గుణం, కర్మ ఈ మూడు లేనటువంటి అంతటా వ్యాపించిన సర్వ చైతన్యమునకు అవ్యక్త పరబ్రహ్మం అని పేరు. ఈ సృష్టికి మూల కారణం అలాంటి అవ్యక్త పరబ్రహ్మ. అటువంటి అవ్యక్త పరబ్రహ్మమును కూడా పుష్కరం అంటారు. ఆయన ఒక తామర పువ్వులోంచి బ్రహ్మదేవుణ్ణి సృష్టించి ఈ లోకాలన్నిటినీ మనకు అందజేశాడు. అందుకే సృష్టికి మూల కారణం ఏమిటి అంటే తామర పువ్వు. ఈ తామర పువ్వుని ఏమంటాం, పుష్కరం అంటాం. దీనికే మరో పేరు అండము, గుడ్డు. ఇది బంగారపు రంగులో ఉంటుంది కనుక హిరణ్మయాండము అన్నారు. ఈ హిరణ్మయాండం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క చోట నుంచి పుట్టింది. ఇప్పుడున్న ఈ కల్పంలో, శ్వేతవరాహ కల్పంలో విష్ణువు యొక్క నాభిలో నుంచి బయటకొచ్చింది. అందువల్ల ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు యొక్క కల్పంగా దీన్ని శ్వేతవరాహ కల్పంగా స్తోత్రం చేస్తున్నాం. ఇన్ని యుగములు గడుస్తున్న ఈ అడవికి పేరు మాత్రం మారలేదట. ఇప్పటి వరకు ఎన్ని కల్పములు గడిచాయో, ఎన్ని యుగములు గడిచాయో ఎవరూ లెక్క పెట్టలేరు. ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారు, ఈయన 8వ బ్రహ్మ. ఇప్పుడున్న బ్రహ్మగారి యొక్క సంఖ్య 8. తర్వాత కొంతకాలం పోయాక 9వ బ్రహ్మ రాబోతున్నాడు. ఆయన ఎవరు? ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు బ్రహ్మ అవడానికి ఇంకా 49 సంవత్సరాలు కాలం ఉంది. 49 ఏళ్ళు కనుక బ్రహ్మగారి కాలమానం ప్రకారం ఆయన ఎదురు చూడగలిగితే అప్పుడు ఆయనకి బ్రహ్మపదవి వస్తుంది. బ్రహ్మ కాలమానం, మన కాలమానం కాదు. బ్రహ్మగారి కాలమానం చాలా చిన్నది కదా. బ్రహ్మ ఆయువు ఎంతో తెలుసుగా మీకు. ఎన్నో పర్యాయాలు మీరు విన్నారు, అయినా ఇంకోసారి తెలుసుకోండి. ఇప్పుడు ఈ కలియుగానికి 432,000 సంవత్సరాలు. 432,000 సంవత్సరాలు అయితే కలియుగము అంటారు. దీన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు అయితే ద్వాపర యుగం. కలియుగాన్ని 3తో గుణిస్తే అంటే 3 x 432,000 సంవత్సరాలు అంటే 1,296,000 సంవత్సరములు అయితే త్రేతాయుగం. ఈ కలియుగం 432,000 సంవత్సరాలని 4తో గుణిస్తే 1,728,000 సంవత్సరాలు, అది కృతయుగం. మొత్తం 4 కలిపేయండి, 43,20,000 సంవత్సరాలు అవుతుంది. అంటే మొత్తం 4 యుగముల కాలము, చతుర్యుగముల యొక్క పరిమాణం మానవ కాలమానం ప్రకారంగా 43,20,000 సంవత్సరాలు. ఇలాంటివి 1,000 గడిస్తే బ్రహ్మగారికి ఒక్క పగలు. బ్రహ్మగారికి ఒక పగలు గడవాలంటే 1,000 x 43,20,000 సంవత్సరములు. రాత్రికి కూడా మళ్ళీ 1,000, అంటే 1,000 x 43,20,000 సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి, బ్రహ్మగారికి ఒక రేయింబవలు, ఓ డే అండ్ నైట్ గడవాలంటే 2,000 x 43,20,000 సంవత్సరములు. ఇలాంటివి ఎన్ని గడిస్తే బ్రహ్మకి సంవత్సరం అంటే 360. మనకు వల్లే 365 కాదు, 360 x 2,000 x 43,20,000 సంవత్సరముల కాలం గడిస్తే బ్రహ్మగారికి ఒక్క సంవత్సరం. అటువంటిది బ్రహ్మగారికి 50 నుండి ఇప్పుడు 51వ సంవత్సరం రన్నింగ్లో ఉంది. ఇంకా 49 సంవత్సరాలు అలాంటి కాలమానం గణిస్తే అప్పుడు 9వ బ్రహ్మగా ఆంజనేయుడు వస్తాడు. అప్పటిదాకా ఆయన ప్రస్తుతం గంధమాదన పర్వంలో తన కోసం ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు పదవి వస్తుందానని. ఎదురు చూసేటప్పుడు కాలక్షేపానికి పనికి వాళ్ళని కబుర్లు చెప్పుకోకూడదు కదా. నిరంతరం రామనామ సంకీర్తనం చేస్తూ రాబోయే పదవి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. అంటే బ్రహ్మగారి మొత్తం వయస్సు ఎంతో తెలిసిందిగా ఇప్పుడు మీకు, 100 x 63,000 x 2,000 x 43,20,000 సంవత్సరములు. మీలో ఎవరికైనా ఓపిక ఉంటే కాగితం మీద వేసుకుని అవి మానవ కాలమానం ప్రకారం ఎన్ని సంవత్సరాలో ఈ 5 రోజులు పురాణం అయ్యేలోపు చెప్పగలిగితే నేను చాలా సంతోషించి వాళ్ళకు కూడా బ్రహ్మాయురస్తో దివిద్దామని కోరుతున్నాను. 100 x 360 x 2,000 x 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి బ్రహ్మలు 8 మంది వెళ్ళి ఇప్పుడు 9వ బ్రహ్మ పెడుతున్నట్ట. ఏది? ఇప్పుడున్న మహాకల్పంలో ఇలాంటి మహాకల్పములు ఎన్ని జరిగాయో ఎవరు లెక్క పెట్టలేరు. ఇది ఒక మహాకల్పం, ఇప్పుడు జరుగుతున్న మహాకల్పం. దీనికి శక్తి కల్పము అని పేరు, అమ్మవారి కల్పమని పేరు. అమ్మవారి కల్పమని ఎలా చెబుతాం అంటే, సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రి ధ్యాన శ్లోకంలో దేనిని వర్ణించారో ఆ మహాకల్పంలో ఉన్నామట మనం. ఇప్పుడు మనం ముక్తావిద్రుమ హేమ నీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై అనే శ్లోకంతో గాయత్రి ధ్యానం చేస్తున్నాం. అంటే అమ్మవారి రూపంలో అమ్మకి 5 ముఖాలు ఉన్నాయని, 5 రంగుల్లో ఉన్నాయని వర్ణించాం. కాబట్టి ఇప్పుడున్న కల్పం మహాశక్తి కల్పం. అందువల్లే ఈ యుగంలో ఎక్కువగా లలితా సహస్రనామ పారాయణలు జరుగుతున్నాయి, అమ్మవారికి సంబంధించింది కాబట్టి. ఇటువంటి ఈ కల్పం మహాకల్పానికి ఎంత పరిమాణం ఉందో ఇప్పుడు చెబితే మళ్ళీ మీరు ఊర్చిపోతారు, అంత పరిమాణం ఉన్నది దీనికి. ఇలా కాలం సాగుతూనే ఉంటుంది. ఇన్ని కాలములు సాగుతున్నా అడవుల యొక్క ప్రదేశాలు మారతాయట. నైమిషారణ్యం ఎప్పుడు అక్కడే ఉండొస్తామండి, అలాగే ధర్మారణ్యం ఎప్పుడు అలాగే ఉండదు, దండకారణ్యం ఎప్పుడు అక్కడే ఉండకుండా ఇంకో చోటకి మారుస్తాడట పరమాత్మ. ఒక్క ఈ క్షేత్రం పుష్కరారణ్యం మాత్రం ఎన్ని కల్పములు గడిచినా మారకుండా ఇక్కడే ఉంటుంది, అందుకే ఇది ఉత్తమోత్తమైన అరణ్యము అన్నారు. ఈ పుష్కరం ఎలా ఏర్పాటయ్యింది, ఈ కథ వింటేనే చాలు మీ జీవితం చాలా వరకు చరితార్థం అవుతుంది. వేదవ్యాసుల వారు ప్రారంభంలో చెప్పారు, సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం సకృత్ పురాణ శ్రవణ తత్ఫలం లభతే నరః. నిరంతరం వేదములన్నీ శ్రద్ధతో చదవడం వల్ల వినడం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం సకృత్తు ఒకే ఒక్కసారి పురాణ శ్రవణాత్ పురాణము వినడం వల్ల వచ్చి తీరుతుంది. నిత్యం వేదాలు వినాలన్నా చదవాలన్నా ఎక్కడో దీక్షాపరులకు తప్ప సామాన్యులకు అది వీలు కాదు కదా. నిత్యం ఇలా వేదములు పారాయణ చేస్తూ శ్రవణం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం కేవలం ఒకే ఒక్కసారి పురాణ కథ శ్రద్ధతో వింటే వస్తుంది. సర్వతీర్థేషు యత్ఫలం, ఇంకా భూమండలంలో ఎన్ని తీర్థయాత్రలు ఉన్నాయో లెక్కే లేదు. ఆ తీర్థయాత్రల్లో ఏదో తలప్రాణం తాక్కొచ్చి రిటైర్ అయ్యే ముందో రిటైర్ అయిన తర్వాత రెండు మోకాళ్ళ చెప్పలు పనిచేయనప్పుడు యాత్రకు వస్తారు ఎక్కువ మంది పాపం. అప్పటిదాకా ఓపిక ఉన్నంతసేపు వ్యాపారాలు ఉద్యోగాలు డబ్బు 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 అందులో పడి ఉండాలి, తప్పట్లేదు. యుగం కూడా అలా మారిపోయింది. పరమ దౌర్భాగ్యులు ఏ ముహూర్తంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించారో అప్పటి నుంచి మనకి కంపు పట్టుకుంది. ఒకనొకప్పుడు హాయిగా ఇళ్లలో ఏం చేసేవారు, ఎవరి పొలాలు వాళ్ళు దున్నుకునేవారు, హాయిగా పంట వచ్చేది, శుభ్రంగా ఇంట్లో కూర్చుని వేళగా తింటూ పండుగలు పబ్బాలు వస్తే 10 రోజులు ఆనందంగా గడిపేవారు. పెళ్ళిళ్ళకి 10 రోజులు ముందు వచ్చి 10 రోజులు అయిన తర్వాత వెళ్ళేవారు. ఇప్పుడు అసలు పెళ్ళికి లేదు, ఇంకో దానికి లేదు. ఎక్కడైనా సరే అన్ని వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం. ఈ వాట్సాప్ను ఒక దౌర్భాగ్యం కూడా పట్టుకుంది ఈ మధ్యన, ఎంత లాభమో అంత నష్టం కూడా. ఇంకా రామరామ సంధ్యావందనం కూడా చేయడు కానీ నిరంతర హరినామస్మరణలాగా ఈ చేతులు ఇలా పట్టుకుంటూనే ఉంటాడు. ఎవరిని చూడండి వాడు, గురువుగారు అంటాడు, ఈ గురువుగారు కూడా అలాగే చూస్తూనే ఉంటాడు, వచ్చిన వాడితో మాట్లాడు. ఇందులోంచి మళ్ళీ వీడు అందరికీ రకరకాలు, ఆ పంపేవదానికి అర్థం ఉండదనమాట. ఒక్కొక్కళ్ళు నా ఫోన్కి పంపిస్తూ ఉంటారంటే మా అమ్మాయి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు, విసిగెత్తి నేను చూడండి కదా, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చూపించాను అమ్మాయికి చెప్పారు. పొద్దున్న గుడ్ మార్నింగ్, సాయంత్రం గుడ్ నైట్. నాకు ఎందుకు ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్, నేనే గాడ్ని అసలు చస్తుంటే ఈ మధ్య ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఎందుకు చెప్పండి అసలు. ఇక అందులో ప్రపంచంలో ఎన్ని పువ్వులు ఉన్నాయో అవన్నీ పంపేవాడు ఒకడు, ఎన్ని నవ్వులు ఉన్నాయో పంపేవాడు ఒకడు. నానా చెత్తా చెదారంతో ఈ ఫోనులు నిండిపోతున్నాయి. అమాయకులైన పుణ్యాత్ములైనటువంటి ఇలాంటి వాళ్ళల్లో కొద్ది మందిని పక్కన పెడితే మిగతా వాళ్ళంతా అందులో పడివి అలా చూసుకుంటూ, భార్యామణి అన్నం పెడుతుందో తెలియదు, సున్నం పెడుతుందో తెలియదు, నెత్తి కన్నమే పడుతుందో తెలియదు, ఇంకోటో పడుతుందో తెలియకుండా అలా చూసి 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 పాడైపోతున్నారు. దీనివల్ల ఏమైపోతుంది, ఈ కథలు వినడం మీద ఆసక్తి పోతుంది, యాత్రల మీద ఆసక్తి పోతుంది, డబ్బు సంపాదించడం మీద దృష్టి పెరిగిపోతుంది, చివరికి రోగాలు వస్తున్నాయి. వార్ధక్యంలోకి వచ్చేసరికి గుండెకాయ డబ్బు అని కొట్టుకోవడం మానేసి చిన్నప్పుడంతా డబ్బు డబ్బు అన్నాడుగా, 50 ఏళ్ళు 60 ఏళ్ళ దాకా డబ్బు 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 అన్నాడు, 60 ఏళ్ళు దాటాక బుద్ధి వస్తుంది ఎక్కువ మందికి, అయ్యో జీవితం అంతా వ్యర్థమైపోయింది, కనీసం రిటైర్ అయ్యేలోపోయిన ఈ టైర్డ్ జీవితాన్ని బాగు చేసుకుందాం, ఏదో పద్మాకర్ గారు ఒక ఆయన ఉన్నట్టు ఆయనతో యాత్రకు వెడదామని బయలుదేరతాడు. ఈ బయలుదేరే సమయానికి ఈ మనిషి యొక్క మోకాళ్ళు చేతులు కళ్ళు కాళ్ళు పనిచేయవు, అక్కడ మెట్టుందో ఇక్కడ మెట్టుందో ఈ కళ్ళదొడ్లో మెట్టు చూసి ఎక్కలేక పక్కవాడిని ఏమండి ఈ మెట్టు పైకుందా కిందకుందా అంటాడు రైలు ఎక్కేటప్పుడు. అందరూ అప్పర్ క్లాసులో ఉండాలని కోరుకుంటారు ఉత్తప్పుడు, ఇప్పుడు మాత్రం లోయర్ క్లాసే కావాలి, అక్కడ వ్యర్థులు లోయర్వే కావాలి. ఇప్పుడు యాత్రకు రావడం వల్ల ఏమవుతుందనమాట, అబ్బా మెట్లు ఎక్కలేకపోతున్నామండి, గ్రౌండ్లో ఏమైనా రూములు కట్టించండి అంటాడు ఇంకొక ఆయన. ఈ గ్రౌండ్లో రూములు కట్టించాలంటే దానికి మళ్ళీ 2 ఏళ్ళో 3 ఏళ్ళో జనాలు అందరినీ పొగేసి తీరా కట్టించే సమయానికి ఈయన ఉంటాడో లేదో తెలియదు. ఏం చెబుతాం, కాలప్రభావం కదా. ఈ విధంగా మనుష్యులు నిరంతరం అనారోగ్యముల పాలైపోయి దుశ్చింతల పాలైపోతున్నారు. ఏదో ఇలాంటి జ్ఞానులు ఇంకా ఇలా యాత్రలకు వస్తున్నారు ఏది నవయౌవనంలో, కాబట్టి కనీసం మీరేనో వస్తున్నందుకు నేను సంతోషించాలి. ఎక్కువ మంది పరిస్థితి ఏమిటంటే బాల్యం అంటే ఈ వ్యసనాలతో గడపమని డబ్బు సంపాదనతో గడపమని సుఖాలతో గడపమని అనుకుంటారట. సమస్త తీర్థయాత్రలు చేస్తే కానీ మానవుడు తరించడు. ఇన్ని తీర్థయాత్రలు చేద్దామంటే యౌవనంలో ఉన్నప్పుడు మనస్సు అంగీకరించదు, మనస్సు అంగీకరించాక శరీరం సహకరించదు, అప్పుడు యాత్రలు ఏం చేస్తాను చెప్పండి. కానీ తెలుసో తెలియకో కొన్నో కొన్నో యాత్రలు చేయగలుగుతున్నావు. ఇప్పుడు అన్ని యాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం కావాలి. సర్వతీర్థేషు యత్ఫలం సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. సమస్త తీర్థయాత్రలు నిత్యం విడిచిపెట్టకుండా భక్తితో ఆచరించే పుణ్యాత్ముడికి ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఒక్కే ఒక్కసారి. ఇప్పుడు చెప్పబోయే పుష్కర క్షేత్ర ఆవిర్భావ ఘట్టంలో ఉన్న పురాణ గాథని వింటే తక్షణం వస్తుంది. పైగా తక్షణం లభతే నరహ అన్నాడు. ఏదో ఇంటికి వెళ్ళాక వచ్చే ఫలితం కాదు ఇది. ఎక్కడో బ్యాంకులో అక్కడ ఆన్లైన్లో డబ్బేస్తే వారం రోజుల తర్వాత ఇంట్లో అకౌంట్లో పడ్డం కాదు ఇది. ఈనాడు మీరు శ్రద్ధగా వినండి, ఆ క్షణమే ఆ ఫలితం వస్తుందన్నాడు. వ్యాసుడు ఏం చెప్పినా సత్యం చెబుతాడు. ఆయనకి అసత్యం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి ఈ సంసారంలో ఏ వ్యక్తులతో సంబంధం లేదు. అందుకే ఆయన ఆడా ఆయన సకృత్ పురాణ శ్రవణ తక్షణం తత్ఫలం లభతే నరహ అన్నాడు. ఆ క్షణమే ఆ ఫలితం వస్తుంది. అంత గొప్ప క్షేత్రం, దీని ఆవిర్భావ ఘట్టం అంత గొప్పది. చాలా కాలం క్రితం, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, ఇంత అంత అని చెప్పడానికి వీలు కాని కాలం క్రితం పుష్కరుడు అని పేరు కలిగిన ఒక ప్రజాపతి ఉన్నాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేయడం కోసం, తనకి సాయం చేయడం కోసం తన మనస్సంకల్పంతో కొంతమందిని సృష్టించాడు. ఏదైనా ఒక మంచి పని చెయ్యాలంటే తనొక్కడే చెయ్యలేడు, అయినా చెయ్యగలిగినా కూడా 10 మంది చేత చేయించాలి అని శాస్త్రం చెబుతారు. ఒక్కొక్కప్పుడు ఏమనిపిస్తుంది మనకు కూడా, ఏమంటే మనం ఒక్కడమే పూజ చేసుకోవడం ఏమిటండి, 10 మందిని ఇందులో భాగస్వాములు చేస్తే ఈ పుణ్యం అందరికీ పంచిపెట్టినట్టు అవుతుంది అంటున్నావా లేదా? ఎవరో ఒక ఆయన తిరుపతి నుంచి లడ్డూ తెచ్చాడు, ఆ లడ్డు ఆయన ఒక్కడే తింటే ఆయనకు వచ్చే ఫలితం ఎంత, కానీ అందరికీ పెడితేనో ఎంతంత ప్రసాదం. ఎంతోమందికి ప్రసాదమును పంచిపెట్టిన పుణ్యప్రసాదం పొందుతాడు ఆయన. జ్ఞానులు ఎప్పుడు ఏం చేస్తారంటే, మంచి పనులు చేసేటప్పుడు తామొక్కరే చేయకుండా అందులో 10 మందిని భాగస్వాముల్ని చేస్తారు. బ్రహ్మదేవుడు కూడా అలాగే అనుకున్నాడు. ఆయన తలుచుకుంటే క్షణంలో ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రాణులన్నీ సృష్టించగలడు, అయినా సృష్టించడానికి తనకి కొంతమంది సాయం అవసరం అనుకున్నాడు. అనుకుని వెంటనే మనస్సంకల్పంతో మరీచి, అంగిరుడు, అత్రి, భృగువు మొదలైనటువంటి మహర్షుల్ని సృష్టించాడు. వీళ్ళందరినీ ప్రజాపతులు అంటారు. ప్రజా అంటే పిల్లలు లేక సంతానం. పతి అంటే దానిని సృష్టించడానికి మూలకారకుడైన వాడు లేక పరిపాలించేవాడు, అధిపతి భర్త అనర్థం. ప్రజాపతి ఈ పిల్లలందరికీ మూలకారకుడు, వీళ్ళందరికీ అధిపతి. వీళ్ళని పాలిస్తాడు, పుట్టిస్తాడు, వీళ్ళకి కావలసిన సౌకర్యాలు కూరుస్తాడు. అలా కూర్చేవాడిని మాత్రమే ప్రజాపతి అంటారు. ఏమీ కూర్చోకుండా తానొక్కడే హాయిగా కాఫీ టీ తాగి పడుకుంటే వాడిని ప్రజాపతి అనడం దెప్పడంతో సమానం. బ్రహ్మగారు అలాంటి మహానుభావుల్ని సృష్టించి, నాయనలారా, ప్రజాపతులారా, ఈ భూమండలంలో ఎన్నో రకాల ప్రాణులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశుల్ని సృష్టించి వాటిని అభివృద్ధి చేసి వాటిని పోషించడానికి మీరు కూడా కృషి చెయ్యండి అన్నాడు. అందులో దక్షుడనేవాడు 60 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా చాలామంది పిల్లల్ని కన్నాడు. దక్ష ప్రజాపతి పిల్లలు ఆ రోజుల్లో ఒకళ్ళ ఇద్దర 1000 మంది ఉన్నారు. అందులో బాగా ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళలో 10 మందిని ధర్మదేవత యమధర్మరాజు గారు పెళ్లి చేసుకున్నాడు. ఆఖరి కూతురు సతీదేవి శివుడికి భార్య అయ్యింది. మొదటి కూతుళ్ళు 13 ఉన్నారు. వాళ్ళు అదితి, దితి, వినత, కద్రువ, సురస, మానవి, ధర్మిణి. వీళ్ళందరూ కశ్యపుడనే ఆయన్ని పెళ్లి చేస్తున్నారు. ఈ కశ్యపుడు అనేవాడు మరీచి అనే ఆయన యొక్క కుమారుడు. ప్రజాపతుల్లో మరీచి చాలా గొప్పవాడు. ఈ మరీచి యొక్క కుమారుడు కనుక ఈయనకి మారీచుడు అని పేరు. ఈ మారీచుడికే మరో పేరు కశ్యపుడు. అతనికి 13 భార్యలు. ఇంకా అక్కడి నుంచి ఈ కశ్యపుడి దగ్గర నుంచి జనాభా విపరీతంగా పుట్టుకొచ్చేశారు. ఒకళ్ళ ఇద్దర అదితి వల్ల దేవతలు పుట్టారు, దితి వల్ల రాక్షసులు పుట్టారు, కద్రువ వల్ల పాములు పుట్టాయి, సురస వల్ల కొంతమంది పాములు పుట్టారు, వినత వల్ల పక్షులు పుట్టుకొచ్చాయి, మానవి అనే ఆవిడ వల్ల మానవులు మనం పుట్టాం, శ్యాన అనే ఆవిడ వల్ల ఈ గుడ్లగోబలు, డేగలు ఇలాంటివి పుట్టాయి. ఇలా ఒక్కొక్క భార్య వల్ల ఒక్కొక్క ప్రాణులు పుట్టాయి. అప్పుడు బ్రహ్మగారికి అనిపించింది, నా సృష్టిలో ఇంతమంది ఉన్నారు, వీళ్ళేమో ఎంతోమంది ప్రజలను ఉత్పాదన చేస్తున్నారు, ప్రజాపతులు నడిపించుకుంటున్నారు, కానీ సంపూర్ణముగా ధర్మ సంస్థాపన చేసేవాడు ఒక్కడో కనపడటం లేదేమిటి? ఎన్ని ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత కీర్తి ఉన్నా, ఎంత మహిమ ఉన్నా, ధర్మం ఒక్కటి లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. ధర్మం సూక్ష్మమైనది. ధర్మం చాలా సూక్ష్మమైనది, అది ఎప్పుడు మనకి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి విఘ్నేశ్వరుణ్ణి నిరలంకృత దీక్ష అనే ఒక దీక్షతో అర్చన చేస్తారు. అప్పుడు చేతులకి గాజులు వేసుకోకుండా కేవలం దర్భని మాత్రమే ఈ జబ్బ దగ్గర కట్టుకోవాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అలంకారం లేకుండా విఘ్నేశ్వరుణ్ణి పూజించే దీక్షకి నిరలంకృత దీక్ష. విద్యార్థి దశలో ఉన్న పిల్లల చేతి అర్చన చేయిస్తారు. అప్పుడు ఏమిటనమాట, ఆడపిల్లలు ఈ జబ్బకి ఓ దర్భ కట్టుకుంటారు, మగపిల్లలు అయితే ఎడం వైపున రుద్రాక్షతో కూడిన ఒక తాడు కట్టుకోవాలి, కట్టుకుని విఘ్నేశ్వరుడు పూజించాలి. అప్పుడు చేతికి ఉంగరాలు ఉండకూడదు, ఆడపిల్లలకి చేతికి గాజులు ఉండకూడదు, బొట్టు మాత్రమే పెట్టుకోవాలి, జుట్టుని వెనకాతల ఒక రిబ్బంతో కట్టుకోవాలి, జడ కింద వేయకూడదు. ఇలాంటి దీక్షతో విఘ్నేశ్వరుడు పూజిస్తే నిరలంకృత దీక్ష అని పేరు. తెలియక అజ్ఞానుడు ఈ నిరలంకృత దీక్షతో అర్చన చేసేవాడిని, ఏం పిల్ల నీకు గాజులు లేవు లేక నీకేమో ఇంకేవో లేవు అని విమర్శిస్తే వాడు సర్వనాశనం అయిపోతారట. ఇది నిరలంకృత దీక్ష. ఇలాంటి ఎన్ని దీక్షలు ఉన్నాయో భూలోకంలో. ఇప్పుడు అనసూయది ఉంది, అడవిలో ఉంది, ఆవిడకి ఏమైనా గాజులు ఉన్నాయా చేతికి? మీరు ఆలోచించండి, ఆవిడది యోగ దీక్ష. అత్రి మహర్షి యొక్క భార్య అనసూయాదేవి కేవలం బొట్టు తప్ప వేరే అలంకారం లేకుండా ఉండేది, రుద్రాక్షలు మాత్రం జటాజోటాలకు కట్టుకునేది. అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర విభూతి మాత్రమే అలంకారం, ఆవిడకేం చేతికి బంగారు గదులు లేవు, ఉంగరాలు లేవు, వడ్డాణాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, నేను అనేక రకాలుగా ఈ ధర్మము సూక్ష్మముగా ఉంటుంది. అర్చనల్లో రకరకాల విధానాలు ఉంటాయి. ఇవాళ మనకి తెలిసిన రెండు ముక్కలే దృష్టిలో పెట్టుకుని ఎవడైనా చేతికి గాజులు లేకుండా ఇలాంటి వాళ్ళు పూజ చేస్తే, ఏమమ్మా నీకు బుర్ర లేదా చేతికి గాజులు లేకుండా అర్చన చేస్తున్నావు అని తిట్టకండి. ఎందుకంటే వాళ్ళ దీక్ష ఏమిటో నువ్వు తెలుసుకో. అలాగే తద్దినం పెట్టేటప్పుడు చేతికి బంగారం ఉండకూడదు, కేవలం దర్భ మాత్రమే ధరించాలి. అంతమాత్రం చేత ఉంగరం కనీసం లేకుండా అర్చన ఏమిటి అనకూడదు. దాని నియమం దానిది. ఇవి తెలియాలంటే నీవు ధర్మాత్ముడు అయి ఉండాలి, బాగా చదువుకుని ఉండాలి, చదువుకున్నది మస్తకంలో ఉండాలి. పుస్తకంలో ఉంటే ఉపయోగం ఉంది, పుస్తకంలో అన్ని శ్లోకాలు ఉంటాయండి, అవి పుస్తకం చూస్తే తప్ప గుర్తురానప్పుడు నీ జీవితమే వ్యర్థం. సమయమునకు మనకి గుర్తుకొచ్చే విద్య మాత్రమే విద్యట. పుస్తకేషు చయా విద్య పరహస్తేషు యద్ధనం, పుస్తకాలలో మాత్రమే ఉన్న విద్య, ఇతరుల చేతిలో ఉన్న ధనం. సమయేతు పరిప్రాప్తే నసా విద్యా నతద్ధనం.